Tsai.
Spend the day with Tsai.
From 6 a.m. to 9:30 p.m. on Radio Tsai Thursday Live.
Radio Tsai Thursday Live.
ఓం శ్రీ సాయిరామ్. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా త్రివిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివు నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని వినబోతున్నాం. ప్రముఖ వాగ్గేయకారులైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి 609వ జయంతి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారి చిరకాల భక్తులు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలపై ఆయన జీవితంపై ఒక సమగ్రమైన అంశాన్ని మనకు అందించబోతున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమంలోకి వెళ్దామా? శోభారాజు గారు అన్నమాచార్యుల వారి గురించి, వారి భక్తి గీతాల గురించి ఏం చెప్తున్నారో విందాం.
శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా శ్రీమత్ త్వదీయ చరితామృత మన్నయార్యా ఈత్వాపి నైవ సుహితా మనుజా
సాయి రేడియో శ్రోతలందరికీ సాయిరాం, ఓం నమో నారాయణాయ. అన్నమాచార్ల వారి జయంతి సందర్భంగా సాయి రేడియో ద్వారా సాయి సోదర సోదరీమణులందరితో కొన్ని మంచి మాటలు ముచ్చటించుకుని మహదవకాశాన్ని కలిగించిన సాయి రేడియో వారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కూడా అన్నమాచార్య జయంతి సందర్భంగా హార్దమైన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని అన్నమ గాయత్రితో ప్రారంభించి కొన్ని అన్నమాచార్ల వారి జీవిత విశేషాంశాలను, సందేశ విశేషాలను ముచ్చటిస్తాను.
శ్రీనందకాయ విద్మహే శ్రీశదాసాయ ధీమహే తన్నోన్నమ ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నః సర్వ ప్రచోదయాత్.
ఇలాగైతే మన స్వామి సత్యసాయి ప్రేమ అనే ఒక అహింసాత్మకమైన ఆయుధాన్ని పట్టుకుని ఈ ప్రపంచాన్నంతా ప్రేమమయంగా మార్చడానికి అవతరించారు. అలాగే దాదాపు 6 శతాబ్దాలకు పూర్వం అన్నమాచార్యుల వారు కూడా ఒక అహింసాత్మకమైన ఆయుధం, అది సంకీర్తనం, ఆ సంకీర్తనాన్ని పట్టుకుని ప్రపంచంలో ఉన్న భావ కాలుష్యాన్ని నిర్మూలించడానికి అవతరించారు. సమాజంలో ఉన్న దురాచారాలకు ఒక నిర్మూలనాత్మక కార్యక్రమాన్ని ఆయన సంకీర్తనల ద్వారా రూపొందించి ఆ సంకీర్తన అనే ఒక డిటర్జెంట్ ద్వారా ఆ కాలుష్యాన్నంతా ప్రక్షాళనం చేశారు అన్నమాచార్ల వారు. ఆయన 1408లో జన్మించారు. 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు వారి తొలి స్కాలర్షిప్ని ఇచ్చి అన్నమాచారుల వారి సంకీర్తన వాంగ్మయాన్ని అధ్యయనం చేసి ఆ సంకీర్తన ప్రచారానికి ఒక ఒరవడిని ఏర్పరచవలసిందిగా ఆదేశించారు. ఆ స్కాలర్షిప్ కోర్సులో అన్నమాచార్య సంకీర్తనాధ్యయనం చేస్తూ ఉండగా, అలాగే వారి జీవితాన్ని పరిశీలిస్తూ ఉండగా నా దృష్టికి ఒక అంశం వచ్చింది. అది అన్నమాచార్యుల వారు ఎప్పుడు జన్మించారు అనే ఒక విశేషాన్ని మనకు తెలుపుతుంది. అది పాడి వినిపిస్తాను.
రాజీవనయను వరప్రసాదమున తేజంబుమతియునింతే విస్తరిల్ల లక్కమాంబకు పుణ్యలావణ్యనిధికి చక్కని గ్రహములుచ్చమునమూడలర అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను వైశాఖమున విశాఖను జగంబుననుల్లసిల్ల జనించే అన్నమాచార్యుండు అన్నమాచార్యుండు.
అన్నమాచార్య చరిత్ర స్వయాన అన్నమాచార్యుల వారి మనవడు చిన్నన్న రచించాడు. ఆ చరిత్రలోని భాగం ఇప్పుడు నేను పాడినది ద్విపద. ఈ విభాగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అన్నమయ్య వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రాన జన్మించాడన్న సత్యం మనకు తెలుస్తోంది. ఇది తెలుస్తూ ఉండగా అప్పట్లో తిరుపతిలో కేవలం అన్నమయ్య వర్ధంతి మాత్రమే జరిగేది. ఇది తెలుసుకుని నేను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారిని అభ్యర్థించాను, స్వామి జయంతి కూడా నిర్వహిస్తే బాగుంటుందని. 1978లో దేవస్థానం వారి తొలి కళాకారిణిగా అన్నమాచార్య ప్రచారానికి తొలి కళాకారిణిగా నియమింపబడిన తర్వాత నేను స్వామి అనుగ్రహంతో చేయగలిగిన తొలి కార్యక్రమం అన్నమాచార్యుల వారి జయంతి. ఆ సందర్భంగా అన్నమాచార్యుల వారి చరిత్రను ఒక శ్రవ్య సంగీత రూపకంగా రూపొందించి స్వామి శ్రీచరణాలకు సమర్పించడం జరిగింది. 32,000 సంకీర్తన కుసుమాలతో స్వామి శ్రీచరణాలను అర్చించి తరించిన పరమ భాగవతోత్తముడు అన్నమాచార్యుల వారు సంస్కృతంలో ఉన్న వేద సారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాని అన్నమాచార్యుల వారు ఆ వేద సారాన్నంత వడబోసి వాటిని సంకీర్తన వాంగ్మయంగా మనకందించారు. ఆ సంకీర్తనల అర్థం తెలుసుకుంటే వేదార్థం తెలుసుకున్నట్లే. సంకీర్తన వేదం అంటాను అందుకనే ఆ స్వామి సంకీర్తన వాంగ్మయాన్ని. ఒక విషయాన్ని మనం మాటల్లో చెప్పడం కన్నా సంగీతంతో జోడించి చెప్పినప్పుడు దాని ప్రభావం విశేషంగా ఉంటుంది. అందున అన్నమాచార్యుల వారు కేవలం సంగీతం మాత్రం జోడించలేదు, పరమాద్భుతమైన కవిత్వం, ఎంతో సుందరమైన భావాల్లో భగవత్తత్వాన్ని ఇమిడ్చి దానికి సంగీతమన్న సౌరభాన్ని అలది మనకి చాలా చక్కటి సంకీర్తనలుగా అందించి సమాజంలో ఏ ఏ దురాచారాలు దుష్టభావాలున్నాయో వాటన్నిటికీ ఒక ఔషధంగా సంకీర్తన ఔషధంగా అందించారు. ఉదాహరణకి అప్పట్లో సాంఘిక దురాచారముండేది అనంటే మనిషిని మనిషిగా చూడడం పోయి కేవలం కుల ప్రధానంగా కులానికే ప్రాధాన్యతనిచ్చి సాటి మనిషిని సాటి మనిషిగా చూడలేని ఒక దురాచారం ఉండేది. ఆ దురాచారాన్ని అన్నమయ్య అత్యున్నతమైన వంశంలో జన్మించినప్పటికీ అది పసిగట్టి ఈ దురాచారాన్ని ఎలా ప్రక్షాళనం చేయాలని చక్కటి సంకీర్తనల ద్వారా ఆయన సందేశాన్నిచ్చారు మనకి. ఆ సంకీర్తనల్లోదే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, అది భగవద్గీతలోని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణీ కవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితా సమదర్శినః పండితా సమదర్శినః అన్న ఈ శ్లోకమాధారంగా అన్నమాచార్యుల వారు పాడిన జానపద గీతం, తందాన పదం అంటారు. కందువ గుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరి అంతరాత్మా, కందువ గుహీనాధికములిందు లేవు అందరికి శ్రీహరి అంతరాత్మా, ఇందులో జంతుకులమింత ఒకటే, ఇందులో జంతుకులమింత ఒకటే, అందరికి శ్రీహరి అంతరాత్మ, హరి అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ, శ్రీహరి 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 అంతరాత్మ, హరి అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ, తందన్నానాహి తందన్నానాపురే తందన్నానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందన్నానాహి తందన్నానాపురే తందన్నానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా భళ 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 తందనానా. ఉపనిషత్తులనన్నింటినీ కాచి వడబోస్తే వచ్చే సారమేమిటి అనంటే, అది అన్నమాచార్యుల వారు ఒక్క సమాసంలో బ్రహ్మ రెండే రెండు మాటల్లో బ్రహ్మమొక్కటే అని తెలియజేశారు. అంతటి మహానుభావుడు అంటే పరమాద్భుతము, చాలా అతి విశాలమైన భావాలను చిన్న మాటల్లో చెప్పగలిగిన విశేషమైన ప్రజ్ఞ అన్నమాచార్యుల వారిది. ఇకపోతే 1982లో కారణాంతరాల వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. కానీ స్వామికిచ్చిన మాట ప్రకారం అన్నమాచార్య తత్వప్రచారం కొనసాగించే ఉద్దేశంతో 83లో అన్నమాచార్య భావనావాహిని సంస్థను స్థాపించాం. ఆ సంస్థను ఏ రకమైన బలం లేని నేను నిర్వహించాలంటే చాలా దైవకృప కావాల్సి వచ్చింది, దైవబలం కావాల్సి వచ్చింది. అలాగే వ్యావహారికంగా ప్రాపంచికంగా కొన్ని ప్రక్రియలు మన జీవితంలో సాగుతాయి. మా నాన్నగారు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళున్నారు, నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పి నన్ను కోరడం, వెంకటేశ్వర స్వామి నాతో నేరుగా మాట్లాడడం లేదు. సత్యసాయి అవతారమూర్తి అంటారు కదా, ఒకసారి వెళ్లి వారినే అడిగి నేను వివాహం చేసుకోనా, అవసరం లేదా అని అడుగుదాం. ఎందుకంటే నాకు అప్పట్లో పెళ్లి ఆధ్యాత్మిక సాధనకు ఒక అవరోధం అవుతుందేమో అన్న ఒక అపోహ ఉండేది. అందుకని స్వామిని అడిగి స్వామి ఎలా చెబితే అలా చేద్దామన్న సంకల్పంతో పుట్టపర్తికి వెళ్లాను. కాని స్వామి చాలా రోజులు, 3-4 రోజులు పగలు సాయంత్రం కూర్చుని స్వామి మీద పాటలు రాశాను. నా పిలుపు వినిపించేనా సాయి, మరి కాస్త శృతి పెంచనా. నా పిలుపు వినిపించేనా సాయి, మరి కాస్త శృతి పెంచనా. నా పిలుపు వినిపించేనా ఇలాంటివి. అలాగే స్వామి మాట్లాడకుండా ముందు నుండి అలా వెళ్లిపోతుంటే నన్ను పలుకరించితే ముత్యాలు రాలున, దర్శనమొసగితే నా దిష్టి సోకున, అలవోకగా నీవు నడచిపోతావు, అవతారమూర్తివే ఆంతర్యమెరుగవా అని రాసుకున్న పాట. స్వామి నువ్వు అవతారమూర్తి అంటారు కదా కృష్ణుళ్లాగా, నువ్వు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క సాయిబాబా ఎందుకు కారాదు? లేకపోతే రాముళ్లాగా నేను సామాన్య మానవుణ్ణి అని ఎందుకు చెప్పుకోరాదు? ఇలాంటి మానవీయ స్థాయిలో స్వామిని ప్రశ్నలు పాట రూపంలో అడిగాను. స్వామి అన్నింటినీ మన్నించి ఎందుచేతనో నాకు అప్పటికింకా పరిపక్వ స్థాయి రాలేదో అవసరం లేదో తెలియదు, కానీ నన్ను పిలవలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ రకమైన సూచన ఇవ్వలేదు. చాలా బాధతో తిరిగి వచ్చాను హైదరాబాద్కి స్వామి పలకలేదని. కానీ ఒక గురువారం చాలా ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్, 2:30-3:30 మధ్య నాకు స్వామి విభూతి చాలా చాలా తీవ్రమైన వాసన నాకు అనుభూతికి వస్తోంది. విభూతి సౌరభం, ఆ సౌరభంలో స్వామి కంఠం వినపడుతోంది. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నీ కనబడితే భయపడతావు, అందుకని నేను కనబడడం లేదు అంటున్నారు. ఆయన ఒక మనిషిని చూపించి ఫలానా తారీఖున ఫలానా సంవత్సరంలో ఫలానా ఈ మనిషిని నువ్వు వివాహం చేసుకుంటావు అన్న విషయం నాకు ఇప్పటికీ చాలా గగుర్పాటు కలిగించే విషయం అది స్వామి చెప్పడం. తర్వాత ఆయన ఎన్నో వైరాగ్య సంబంధమైన విషయాలు శ్మశానం వరకు ఆయన ప్రస్తావన చేయడం నాకు గుర్తుంది. ఆ కళ అవ్వగానే లేచి మా చెల్లెలికి చెప్పాను, తనను లేపి ఇలా స్వామి కల్లో వచ్చారు ఇలా చెప్పానని. ఆ కళ గురించి తర్వాత విస్మరించాం కూడా. అయితే మా అమ్మా నాన్న ఒక సంబంధం కుదుర్చుకుని మద్రాసులో వాళ్ళొచ్చి నాకు ఆ డేట్ చెప్పారు. కనీసం నన్ను సంప్రదించలేదు, అమ్మా నాన్న ఈ తారీఖు నీకు పర్వాలేదా అని కూడా అడగకుండా ఆ తేదీ నాకు చెప్పారు. ఆ తేదీ ఏమిటంటే 1984 అని. అది ఆ తేదీ అమ్మ వాళ్లు నాకు చెప్పగానే ఆశ్చర్యపోయింది మా చెల్లెలు. ఈ తారీఖు నీకు గుర్తుందా, నువ్వు కళ మేలుకుని కళలో నుండి మేలుకుని నాకు చెప్పావు అని. ఇలా ఎందుకు మరి స్వామి నాకు చెప్పలేకపోయారు నువ్వు పెళ్లి చేసుకోమని అని అంటే, అప్పట్లో నా మానసిక స్థితి ఎలా ఉండేదంటే ప్రతిదీ తర్కించడం అలవాటు. ఏదైనా తర్కానికి అతీతమైనది దైవతత్వం. దానిని నేను తర్కానికి దించి బహుశా స్వామి నాకు చెప్తే కూడా ఎందుకు చేసుకోవాలి, ఇంకా దాని మీద తర్కానికి దిగేదాన్నేమో, కాని నేను భగవద్ ఆదేశంగా స్వీకరించే తత్వం అప్పట్లో ఉండేదా అని నాకు అనుమానం. అందుకని అదేను ఒక సాధకుడికి జీవితంలో అనుభవం కొంత అవసరం. స్వామి బంగారు అని పిలుస్తారు కదా, సమ్మెట పోట్లు అవసరం. ఈ సమ్మెట పోట్లు అనేవి సంసారంలో దిగితే పడతాయి తప్ప సంసారానికి అతీతంగా ఉంటే సమ్మెట పోట్లు పడవు. స్వామి ఆ మాట చెప్తుంటారు, బంగారం అంటే నేను ఒక అందమైన నగ చెయ్యాలని సంకల్పించినప్పుడు సమ్మెట పోట్లు పడనిస్తాను అని. ఆ సమ్మెట పోట్లుగా నేను స్వీకరించి స్వామి అనంత అనుగ్రహం మూలానే ఈ అనుభవం అంతా కలిగిందని చెప్పి భావిస్తాను. తర్వాత స్వామి దగ్గరికి నేను ఇంకొకసారి వెళ్లాను, స్వామి ఆడియో ప్రోగ్రాం చేసుకుని అది వారికి సమర్పించాలన్న దృష్టితో వెళ్లాను. ఎంతకీ స్వామి మళ్లీ పలకరించలేదు, చూసి చూడనట్టుగా ఏదో ఒక చెణుకు విసిరి వెళుతున్నారు తప్ప పిలవలేదు. నాలో కొంత అవిశ్రాంతి పెరుగుతోంది, రెస్ట్లెస్నెస్. చివరికి స్వామి ఒకరోజు పిలిచారు. పిలిచి ఇంటర్వ్యూ గది నుండి మళ్లీ నన్ను మా శ్రీవారిని మరొక గదిలో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ మొండి పట్టుదల, ఏదన్నా చెయ్యాలనుకుంటే చెయ్యాలి అని పట్టుపడుతుంది, కానీ ఏది చేసినా మనస్ఫూర్తిగా భక్తితో చేస్తోంది తను. మా ఆయనకు సలహా ఇచ్చారు, నువ్వు కొంత సహాయపడితే, కొంత ప్రోత్సహిస్తే ఇంకా చాలా బాగా చేస్తుంది, తను బాధపడుతోంది నువ్వు ఆ సహకారాన్ని అందించలేదని అన్నది వారికి చాలా చాలా గట్టిగా చెప్పారు. నాకు పరమాశ్చర్యం ఆ ఇంటర్వ్యూలో కలిగించిన విషయం ఏంటంటే, ఇంత నేను స్వామి దగ్గరికి వెళ్లినా ఆల్బం చేసినా ఆయన సాక్షాత్తు భగవంతుడా లేదా ఒక యోగియా ఒక సిద్ధపురుషుడా, రకరకాల ఆలోచనలున్నాయి. నేను సాయిరామ్ అని అనుకోవడం లేదు, అనడానికి అభ్యంతరం లేదు, కానీ అప్పుడు అనుకోవడం లేదు. ఓం నమో నారాయణాయ, నా స్వామి వెంకటేశ్వరుడు, ఆయన నువ్వైతే నాకు నిరూపించు అని మనసులో అనుకుంటున్నాను. ఆయన నా గతాన్ని, మా ఆయన గతాన్ని ఎంత శుద్ధంగా ఆవిష్కరించి ఒక మాట అన్నారు, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడా మీ అన్నమయ్యా అని అడగడంతో నాలో ఉన్న అనుమానాలన్నీ ఆ క్షణం పటాపంచలయ్యాయి. ఆ అన్నమాచార్య కీర్తన అంతవరకు అంత ప్రచారంలో లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఎల్పీగా విడుదలైంది, కానీ అంతవరకు ప్రచారం లేదు. అంతవరకు అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న, ఈ తందనానాహి ఇలాంటి పాటలు చాలా ప్రచారంలో ఉన్నాయి, కానీ ఆ కీర్తనలోని ఆ పల్లవి నాకు ఆ సందర్భానుసారంగా స్వామి అనడం ఆశ్చర్యం కలిగించింది, నాలోని అనుమానాలన్నింటినీ పారద్రోలేసింది. అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి అని నన్ననుకుంటే నేను వెంకటేశ్వర స్వామిని, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడు కదా మీ అన్నమయ్యా అనడంతో నాకు ఆ భావం గోచరించి చాలా సంతోషపడ్డాను. నేను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మళ్లీ మానవాకృతిలో చూస్తున్నాను అన్న ఒక పరవశం నాలో కలిగింది. బహుశా అన్నమాచార్యుల వారు ఈ యుగంలో ఉంటే స్వామి పైన కూడా కీర్తనలు చేసేవారేమో, దశావతారాల మీద చేసిన మహావాగ్యకారుడు ఈ ప్రేమావతారం పైన ఎందుకు చేయరు? ఆ మహావాగ్యకారుడు ఏ సందేశాన్నైతే ఇచ్చాడో ఆ సందేశమే స్వామి తనదైన శైలిలో ఇస్తున్నారు. షిర్డీ బాబా తానే సబ్కా మాలిక్ ఏక్ అని షిర్డీ బాబా అవతారంలో స్వామి చెప్పారు. ఇప్పుడు గాడ్ ఈజ్ వన్ అనే తత్వం ఈ అవతారంలో మరీ ప్రస్ఫుటంగా చెప్పారు. సకల మతావలంబకులు ప్రశాంతి నిలయంలో మనం చూస్తాం. హిందూ మతం, మహమ్మదీయ మతం, క్రిస్టియన్ మతం, ఏ మతం చెప్పండి, అందరూ స్వామిని ఆరాధించేవాళ్లే, ఆశ్రయించిన వాళ్లే. ఆ పుట్టపర్తి అన్ని మతాలకు ఒక ఆలయంగా గోచరిస్తుంది. ఇంకా అంత ఏకత్వాన్ని బోధించే మహానుభావుడు, మహాసంస్థ మరొక్కటి ఉండదని నా అభిప్రాయం. స్వామి మానవీయ విలువలకు మూర్తి ఆయన. హీజ్ అన్ ఐకాన్. ఆచరిస్తూ ఆచరించమని చెప్పే మహాగురువు. మానవీయ విలువలు ఉంటే చూడండి, ప్రేమతత్వం అలవర్చుకోండి, అందరి పట్ల ప్రేమను చూపండి. ఇప్పుడు ఈ మానవీయ విలువలు అన్నమాచార్య కీర్తనల్లో కూడా ఉన్నాయి. మనం కొండలలో నెలకొన్న పాట చాలాసార్లు విన్నాం, చాలాసార్లు పాడుకున్నాం. మీకోసం మరొక్కసారి కూడా పాడి వినిపిస్తాను.
రక్షించిన వాడు కంచిలోన నుండ తిరుకర్చి నంబి మీద కరుణించి తన ఎడకు రక్షించిన వాడు ఎంత ఎక్కువైనా వెంకటి చూడు మనలను ఎంత ఎక్కువైనా వెంకటి చూడు మనలను మంచి వారై కరుణ పాలిచిన వాడు కొండలలో నెలకొన్న కోని కీడాయడు వాడు కొండలంత మదములు గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనీకి రాయడు వాడు రమదని సమిదమగస కొండలలో నెలకొన్న సని సగ సమగ దమని సని దమగ సకుండలలో నెలకొన్న మామ గగమామ దగమామ గగమ తగమ గగమ దమ 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 దస ని సగమద
అయితే ఈ పాటలో ఉన్న మానవీయ విలువలు కథలు మనం చెప్పుకోవచ్చు. ఆ మానవీయ విలువలు ఏమిటి అని ఆలోచన చేస్తే మొదటి కథ ఆ పాటలో మనకు స్వామి చెప్పింది ఏమిటంటే కురువరతి నంబి అనే కుమ్మరి భక్తుడు దిగువ తిరుపతిలో అలిపిరి అనే ప్రాంతంలో కొయ్యతో ఒక శ్రీనివాసమూర్తిని చేసుకుని ఆ శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించేవాడు. ఆయన కుమ్మరివాడు కదా, ఆయనకి చేతనైన పూజ అది. అదే సమయంలో తిరుమల దేవాలయంలో తుండమాన్ అనే చక్రవర్తి స్వామి అర్చామూర్తిని బంగారు పూలతో పూజించేవాడు. ఆయన చక్రవర్తి కదా, ఆయనకు సాధ్యపడిన పూజ అది. ఒకరోజు తాను అర్చించిన బంగారు పూల స్థానంలో బంకమట్టి పూలను చూస్తాడు తొండమాన్ చక్రవర్తి. ఆశ్చర్యపోతాడు, నేను బంగారు పూలతో అర్చన చేస్తే బంకమట్టి పూలు తేలాయేమిటి అని. ఒకరోజు వేటకు వెళుతూ అలిపిరి అన్న ప్రాంతంలో ఈ కుమ్మరి భక్తుడు కురువరతి నంబి కొయ్యతో చేసుకున్న శ్రీనివాసమూర్తిని బంకమట్టి పూలతో అర్చించడం చూస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో, ఈ మహాభక్తుని భక్తి విశేషం చేత అవి బంకమట్టి పూలైన స్వామి పాదాలను చేరుతున్నాయి. నేను బంగారు పూలతో అర్చన చేశాను, కాని స్వామి వాటిని స్వీకరించలేదు. కారణం, నాలో పేరుకున్న అహంకారం. స్వామికి కావలసింది బంగారంలాంటి హృదయం, కాని బంగారం కాదు అని తెలుసుకుని పశ్చాత్తాపపడి కుమ్మరి వాణి పాదాలపైన పడి నాకు భక్తి విశేషాలను తెలపండి అని కోరుతాడు. ఆ విశేషాలను తెలుసుకుని ఆచరించి చివరికి స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు తొండమాన్ చక్రవర్తి. ఈ కథ ఒకసారి పరిశీలిస్తే వెంకటేశ్వర స్వామి ప్రేమతో బంకమట్టి పూలనిచ్చినా తీసుకున్నాడు, కాని అహంకారంతో బంగారు పూలనిస్తే ఆయన స్వీకరించలేదు. మరి మనము ప్రేమతో ఇచ్చింది స్వీకరిస్తామా? మనకు వాసి కావాలి, రాసి కావాలి. ఇవ్వలేని వాళ్ల దగ్గర కూడా డిమాండ్ చేసి మరీ తీసుకుంటాం. అది ఎంత మట్టుకు సబబు? అవతల వాళ్లు ప్రేమతో ఇస్తున్నది ఏదైనా సరే ఆత్మీయంగా స్వీకరించే ఒక మానవీయ విలువ ఈ కథలో మనకు గోచరిస్తుంది. అది మనం ఆచరిస్తున్నామా? పరపీడన చేసి డబ్బు తీసుకోవటం, అది కానుకలు కావచ్చు, కట్నాలు కావచ్చు, లంచాలు కావచ్చు, ఎంత పాపం. స్వామిని ఆరాధిస్తున్నామంటే నామాలు పెట్టుకోవడం, చంకచక్రాలు ధరించుకోవడం మాత్రమే కాదు, ఇలా స్వామి గుణగణాలను మనం సొంతం చేసుకున్నప్పుడే స్వామిని ఆరాధన చేసినట్టు లెక్క. మరి మనం కూడా ఇతరులు ప్రేమతో ఏది ఇస్తారో అదే స్వీకరిద్దాం. వారిని పీడించి ఏది స్వీకరించవద్దని అన్నమయ్య ఈ సంకీర్తనలో చెప్పకనే చెప్పారు. అలాగే తొండమాన్ చక్రవర్తి తాను శత్రుబాధ నుండి బయటపడడానికి యుద్ధాలు చేయాలనుకున్నాడు, కాని ఆయన దగ్గర సైన్యం లేదు, అంగబలం లేదు. స్వామిని ప్రార్థించాడు. స్వామి సాక్షాత్కరించి, ఇదిగో నా శంఖ చక్రాలను నీకు ఇస్తున్నాను, వీటితో నువ్వు యుద్ధం గెలుచుకురా అని పంపించాడు ఆశీర్వదించి. శంఖచక్రాలతో పోయి యుద్ధం చేశాడా అంటే అది మనం అర్థం చేసుకోవాలండి. సుదర్శనమన్నది ఒక మహత్తర శక్తి. అది మనం చూసే బొమ్మ చక్రం కాదు, అలాగే బొమ్మ శంఖం కాదు. ఆ మహత్తర శక్తులను రెండింటినీ ఆయనకు అనుగ్రహించి యుద్ధం చేసుకురమ్మన్నాడు. ఆయన దిగ్విజయంతో తిరిగి వచ్చి ఆయనకు థ్యాంక్స్ గివింగ్ గా మళ్లీ ఆ శంఖ చక్రాలు తిరిగి ఇవ్వబోతే నేను ఒకసారి ఇచ్చిన వాటిని మళ్లీ తీసుకోను అన్నాడట వెంకటేశ్వర స్వామి. ఎంతటి మహత్తర గుణం చూడండి, మానవీయ విలువ కాదా? మనం అలాగే ఉంటామా? నేను ఇచ్చేశాను తీసుకో, నీకే మళ్లీ నేను తీసుకోను అని చెప్పే ఉన్నాయా? అలా దాతృత్వం ఉందా మనకి? అంటే ఆయన శరీరంలో భాగంగా ఉన్న శంఖ చక్రాలను తీసి అలా ఇచ్చేశాడు భక్తుడికి, అవసరముంది కాబట్టి. మనం అంత చేయనక్కర్లేదు, కొంతైనా చేయగలుగుతామా? అవసరం ఉన్న వారికి, ధర్మస్థాపనకు కొంతైనా చేయగలుగుతామా? మరి అది మనం నేర్చుకుంటున్నామా స్వామి దగ్గర? అలాగే అనంతాళ్వార్ అనే మహాభక్తుడు, భక్తుల్లో అనేక రకాలండి, రకరకాల భావాలతో ఉంటారు. ఈ మహాభక్తుడు ఎటువంటి వాడంటే, నేను నా భార్య మటుకే స్వామికి కైంకర్యం చేయాలని కంకణం కట్టుకున్న మహానుభావుడు. ఒక బావి తవ్వి ఆ నీటిని స్వామికి వేసిన తోటలో పూల మొక్కలన్నింటికీ నీటిని అమర్చాలనుకున్నాడు అనంతాళ్వార్. ఆ బావి తవ్వడానికి ప్రయాసపడుతున్నాడు, గుణపం తీసుకుని తవ్వుతూ ఉన్నాడు. ఆ వచ్చే మట్టిని తన భార్య, నిండు చూలాలైన తన భార్య ఒక తట్టలో నింపుకుని అవతల పారేసి వస్తూ ఉంది. ఈయన హరిగుణగానం చేసుకుంటూ తొవ్వుతూనే ఉన్నాడు. పరవశంలో తన భార్య పడుతున్న కష్టాన్ని చూడడం లేదు. అంటే ఆయనకు స్పృహ లేదు. ఆ భక్తి పారవశ్యంలో ఉన్నాడు. భక్తులలా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడే ఆ బాధ్యతను తీసుకుంటాడు. చిన్న వటు వచ్చాడు. అమ్మా, ఆ తట్ట నాకివ్వు, నేను పారవేస్తాను మట్టి అని. తన చేతులతో తీసుకుని అవతల పారేసి మళ్లీ ఖాళీ తట్ట ఈవిడికి తెచ్చిస్తూ ఉన్నాడు. ఆమె శ్రమ చాలా తగ్గింది. ఈయన హరిగుణగానం చేస్తున్న అనంతాళ్వారు హఠాత్తుగా కళ్లు తెరిచి చూస్తే ఈ దృశ్యం కనబడుతోంది. తన భార్య చేతుల నుండి ఈ మట్టి తట్ట ఈ చిన్న వటువు తీసుకోవడం చూస్తున్నాడు. ఆయన కోపం వచ్చింది. నేను నా భార్య మటుకే చేద్దామనుకున్న ఈ కైంకర్యంలో ఈ బాలుడు కూడా పాలు పంచుకున్నాడా అన్న కోపంతో గుణపం తీసుకుని విసిరికొట్టాడు. ఆ గుణపం వెళ్లి ఆ చిన్న బాలుడి గడ్డానికి తాకింది. ఆ గడ్డం నుండి రక్తం స్రవిస్తూ ఉంటే ఆ బాలుడు చెయ్యి గడ్డానికి అడ్డం పెట్టుకుని పరుగుల మీద వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఈ అనంతాళ్వారు తోటలోని పూలన్నీ కోసుకుని ఆ తట్టను స్వామి అర్చనకని తీసుకుని గుళ్ళోకి వెళ్లాడు. గుళ్ళోకి వెళ్లగానే ఆయనకు కనిపించిన దృశ్యం ఏంటంటే స్వామి గడ్డం నుండి రక్తం స్రవిస్తూ ఉంది. అది చూడగానే ఆయనకి నిన్నటి సంఘటన గుర్తొచ్చింది. ఏమిటి, తను గుణపం విసరడం, ఆ బాలుడి గడ్డానికి తగలడం, రక్తం స్రవిస్తే ఆ అబ్బాయి చేయి గడ్డానికి అడ్డం పెట్టుకుని పరిగెత్తి వెళ్లిపోవడం. పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరయ్యాడైన అనంతాళ్వార్, స్వామి, నేను గుణపం విసిరింది నీ మీదక. నా భార్య పడే కష్టం చూడలేక నువ్వు సహాయం చేయడానికి వస్తే నిన్ను నేను ఈ విధంగా హింసించానా, ఈ విధంగా అవమానించానా స్వామి అని పశ్చాత్తాపంతో కుంగిపోయి కన్నీరు కారుస్తూ ఆ పూలల్లో ఉన్న పుప్పొడినంతా ఏరుకుని ఆయన గడ్డానికి, రక్తం స్రవిస్తున్న గడ్డానికి అలదాడట. అదే ఈ రోజుకి కూడా మనం స్వామి గడ్డం మీద చందనం మచ్చగా చూస్తాం. అది అనంతాళ్వారు పెట్టిన ఒక సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్వామి గడ్డ, నేను అక్కడి అర్చకుల్ని విచారించాను, స్వామి అక్కడ ఏదైనా ఇంకా ఉందా అంటే ఒక చిన్న మచ్చ మిగిలిపోయిందిట స్వామి గడ్డం దగ్గర. దెబ్బ తగిలినట్టుగా ఒక గిర్ర ఉందిట. దానికి చందనపు మచ్చ, చందనపు బొట్టు ఇప్పటికీ పెడతారు స్వామికి అనంతాళ్వారు సంఘటన గుర్తుగా. ఆ గుణపాన్ని మనం ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు కుడివైపు వేలాడదీశారు ఇప్పటికీ, అనంతాళ్వార్ గుణపం అని చెప్పి. ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. ఇది భేతాళ కథ కాదు, ఇది సత్యం. అంటే ఏమిటి స్వామి, భక్తులు అందున స్త్రీలు, నిండు గర్భిణి, ఆమె కష్టపడుతోందని వచ్చాడు అనంతాళ్వార్ కోసం కన్నా ఆయన భార్య కోసం వచ్చాడు స్వామి. మరి మనం స్త్రీలు కష్టపడుతుంటే, మన అమ్మ కష్టపడుతుంటే, అక్కయ్య చెల్లెళ్ళు కష్టపడుతుంటే, స్నేహితులు కష్టపడుతూ ఉంటే ఏమైనా ఆదుకుంటామా? ఏమై మాకేం పట్టింది అన్నట్టుగా ఉంటాం కదా. మరి మానవీయ విలువ ఇందులో ఈ కథ నుండి తీసుకున్నావా? స్వామి ఆచరించి చూపాడు కదా ఆయనకు హెల్ప్ చేసి. ఆ నిండు గర్భిణికి తోడ్పడ్డాడు కదా మనం సహకరిస్తామా? ఇంకొక కథ. తిరుమల నంబి అనే ఒక వృద్ధ భక్తుడు ప్రతిరోజు పాపనాశనం దాకా వెళ్లి నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసేవాడట. ఒకరోజు అలాగే నీళ్లు కుండలో నీళ్లు పట్టుకుని వస్తూ ఉంటే ఎవరో ఆ కుండకు రాయి వేసి విసిరికొట్టారు. ఆ రాయి తాకి కుండకు చిల్లు పడి నీళ్లన్నీ కారిపోయాయి. నాలుగు దిక్కులా చూశాడు, ఎవరూ కనపడలేదు. ఆ ముసలివాడు పాపం మళ్లీ వెళ్లి నీళ్లు మరో కుండలో నీళ్లు తెస్తూ ఉంటే మళ్లీ రాయి పడ్డది, మళ్లీ చిల్లుపడి నీళ్లన్నీ కారిపోయాయి. మళ్లీ కలయ చూస్తే ఎవరూ లేరు. మళ్లీ ఒక కుండ తీసుకుని నీళ్లు తీసుకుని నీళ్లు తోడుకుని వస్తున్నాడు. ఈసారి చాలా జాగ్రత్తగా దిక్కులన్నీ చూసుకుంటూ వస్తున్నాడు, ఎవరు రాయి విసురుతున్నారో పట్టుకోవాలి అని. చెట్టు చాటు నుండి ఒక చిన్న బాలుడు మళ్ళీ గురి చూసి రాయి కొట్టబోతున్నాడు. కుండ కింద పెట్టేసి ఆ అబ్బాయిని తరుముకున్నాడు తిరుమల నంబి. ఆ బాలుడు ముందు పరిగెడుతున్నాడు, ఇతను వెనక పరిగెడుతున్నాడు. అలా పరిగెట్టి పరిగెట్టి ఆ బాలుడు ఆకాశ గంగ దగ్గర ఆగాడు. తిరుమల నంబి కూడా అక్కడ ఆకాశ గంగ దగ్గర ఆగి ఆశ్చర్యంగా జలాశయాన్ని చూస్తూ ఉండిపోయాడు. అరే, స్వామి ఆలయానికి ఇంత దగ్గరగా ఒక జలాశయం ఉందని నాకు తెలియదు. నేను పాపనాశనం వరకు వెళ్లి రోజు తెస్తున్నాను, ఇంత దగ్గరలో ఒక వాటర్ సోర్స్ ఉందా అని చూసి ఆశ్చర్యపోయి, ఈ బాలుడు కదా నాకు ఇది చూపించింది అని ఆ బాలుడి వంక చూడబోతే ఆయన అదృశ్యమైపోయాడు. అంటే ఏమిటి, ఏదో ఒక వేషంలో తమాషాగానో అల్లరిగానో చిల్లరిగానో ఆట పట్టిస్తూనో స్వామి మారు వేషంలోనో వచ్చి భక్తుల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఈయన ముసలివాడు, అక్కడికి వెళ్లి కుండ మోసుకురావాలంటే శ్రమ అని ఆలోచన చేసి దగ్గర్లో ఈ జలాశయాన్ని ఆకాశగంగని చూపాడు. ముసలివాళ్ల కష్టం చూసి ఓర్వలేకపోయిన స్వామి వృద్ధులకు సహాయపడ్డాడు. వృద్ధ భక్తుడికి, మనము వృద్ధులను చూసి సహాయం చేస్తున్నామా? వృద్ధులకి, వృద్ధులైన తల్లిదండ్రులను గమనించుకుంటున్నామా? వృద్ధులైన అవ్వా తాతలను చూసుకుంటున్నామా? వృద్ధులైన పౌరులకు ఏమైనా సహాయపడుతున్నామా? రోడ్డు మీద కనపడితే మనం పట్టించుకోం, వాళ్ల మాటే వినం, వాళ్ల సంగతే ఆలోచన చెయ్యం కదా. ఇంకా వీలైతే వీళ్ల గోల ఎందుకని మనం ఓల్డేజ్ హోమ్స్ లో వాళ్లను అడ్మిట్ చేసి మన ఆనందాల్లో మనం ఉంటున్నాం కదా, ఇది ఎంతవరకు సబబు? నాకు తెలిసి ఇటీవల తండ్రి చనిపోతే శ్రాద్ధకర్మ చేయటానికి, అపరకర్మ చేయడానికి కూడా విదేశాల నుండి రాలేని పరిస్థితిలో ఒక కొడుకును నేను చూశాను. ఎంత దారుణంగా పరిస్థితి మారుతోంది! ఇటువంటి సందర్భాల్లో అన్నమాచార్యుల వారి సందేశాత్మకమైన ఇటువంటి సంకీర్తనలు ఎంతైనా మనకి వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి, మానసిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇలా ఎన్నో 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు రచించి కరదీపికలుగా, అంటే మన చీకటి దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గం ఇది అని చూపించే ఒక వెలుగు ఆ సంకీర్తనలు, ఆ కరదీపికలు, టార్చ్ లైట్స్. అటువంటి మహానుభావుడి జన్మదినం ఈరోజు. చాలా పుణ్యదినం, పవిత్రమైన దినం. సాక్షాత్తు వెంకటేశ్వరుడే మళ్లీ, అంటే అన్నమాచార్యుల వారి చరిత్రలో మనకు తెలుస్తుంది అన్నమాచార్యుల వారి తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. వాళ్ళిద్దరూ సంతానం లేక చాలా బాధపడ్డారు, ముఖ్యంగా లక్కమాంబ. ఎన్నో వ్రతాలు నోములు నోచుకుని ఫలితం లేక చివరికి తిరుపతికి వస్తారు. వాళ్లు జన్మతః స్మార్తులు. చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి, తిరుపతికి వచ్చి స్వామిని సేవించుకుని గరుడ గంభం దగ్గర నిలబడి నమస్కరిస్తున్నప్పుడు వారిరువురికి ఒక దివ్యానుభూతి కలిగిందిట. అదేంటంటే స్వామి ఖడ్గం, పేరు శ్రీనందకం. ఆ నందకం నుండి ఒక మహా తేజస్సు బయలుదేరి ఆ గరుడ గంభం దగ్గర నిలబడ్డ లక్కమాంబ గర్భంలోకి ఆ తేజస్సు ప్రవేశిస్తోంది అన్న అనుభూతి వారికి కలిగింది. అందుకే అన్నమాచార్యుల వారు నందకాంశ సంభూతులు, అంటే వెంకటేశ్వర స్వామి ఖడ్గం యొక్క తేజస్సుతో జన్మించిన మహానుభావుడు. మరి ఆ గుణం మనకెక్కడ కనిపిస్తుంది అంటే ఆయన భావ తీవ్రతలో కనిపిస్తుంది. సంకీర్తనలు మనం గమనిస్తే వాటిలో ఒక పదునుంటుంది. అటు ఆధ్యాత్మిక సంకీర్తన పాడిన, వైరాగ్య సంకీర్తన పాడిన, శృంగార సంకీర్తన పాడిన, అందులో ఒక పదును తీవ్రత కనపడుతుంది. అది కత్తికుండే పదును ఆయన భావానికి వచ్చింది. అందుకే ఆ సంకీర్తనలు పరమ మంత్రాలై పాడుకున్న వారికి, చదువుకున్న వారికి, విన్నవారికి కూడా పాపము అనే తీగలను నరికివేసే ఒక ఖడ్గం కింద ఆ సంకీర్తన పనిచేస్తుంది. పాడుకున్నా సరే, విన్నా సరే, చదువుకున్నా సరే, అటువంటి పరమ పవిత్రమైన మంత్రాలను మనకందించిన జగద్గురువు అన్నమాచార్యుల వారు ఆ స్వామికి స్తుతిపరంగా ఒక సంకీర్తన, హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య. ఈ మహానుభావుడి జీవిత చరిత్రను, సందేశాన్ని ఒక ధారావాహిక చిత్రంగా రూపొందించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నాను. స్వామి ఒక ఇంటర్వ్యూలో 108 ఎపిసోడ్లు తీయాలనుకున్న నాకు ఆయన మాటల సందర్భంలో, నేను 10 ఎపిసోడ్లు ముందు తీయాలనుకుంటున్నాను స్వామి, 108 ఎపిసోడ్ల మొత్తం సీరియల్లో అని వారికి విన్నవిస్తే, 6 ఎపిసోడ్లు తీ అన్నారు. ఆ సంఖ్య 6 అని ఎందుకన్నారో నాకు అప్పట్లో బోధపడలేదు. కానీ నేను ఆ తర్వాత చేసిన ప్రయత్నంలో ఏం జరిగిందంటే, దూరదర్శన్ వాళ్లు కమిషన్డ్ సీరియల్గా నాకు 6 ఎపిసోడ్లు మటుకే శాంక్షన్ చేశారు. ఆ సీరియల్ నిర్మించాను. నిర్మించిన తర్వాత స్వామికి సమర్పించాలని బెంగళూరులో ఉన్నారు స్వామి, వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎక్కువ రోజులు, తొలిసారిగా అన్ని రోజులు నేను స్వామి ఒకేసారి అన్ని రోజులు ఉండడం బెంగళూరులో జరిగింది. అది 18 రోజులు ఉన్నాను. చిత్ర విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత స్వామి 18వ రోజు పిలిచి, బాగా తీశావు బంగారు, నాకు సంతృప్తి అయింది. అయితే సాళ్వ నరసింగరాయలు కోర్టులో అన్నమాచార్యుల వారు కూడా నేను నీ మీద పాడను అని కొంచెం గట్టిగానే చెప్పేసినాడు. ఇది వర్బాటం స్వామి అన్న మాటలివి, కొంచెం గట్టిగానే చెప్పేసినాడు. ఎందుకు ఆ మాట అన్నారో నేను ఆలోచన చేస్తే నిజమే కదా. ఆ రాజుకి నేను పాడను అన్న విషయము అంత ఘాటుగా సభలో, అంటే ఆయన భక్తి ఎలా ఉంది, స్వామి పాదాలకు అంకితమైన ఆ తత్వాన్ని ఒక్కసారి నా మీద పాడు అంటే ఆయనలో రాజసం కొంత బయటికి వచ్చింది అన్న ఒక అంశాన్ని స్వామి నాకు తెలియజెప్పారు. ఇవే కాదు, కొన్ని అంశాలు చర్చించారు స్వామి, మధుర భక్తి గురించి, రాధ గురించి, అప్పుడు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు చర్చించారు. మరో అవకాశం చూసుకుని వాటన్నింటినీ నేను విపులంగా ప్రస్తావిస్తాను. ఇప్పుడు మటుకు అలా చెప్పగలగడం ఒక్క స్వామికి సాధ్యమైందేమో. అన్నమయ్య కొంచెం గట్టిగానే చెప్పేశాడు అనే మాట, కొంచెం మెత్తగా చెప్పింటే బావుండేమో అనే ధ్వని అది. అన్నమయ్యను అనగలిగిన అర్హత ఎవరికుంది స్వామికి తప్ప? ఒక్క వెంకటేశ్వరుడు అనగలడు, ఒక సత్యసాయి అనగలడు, మరెవరికి అర్హత లేదు. స్వామి ఆ మాట అనడంతో, అవును, ఎంతటి మహానుభావుడైన పాంచభౌతికమైన దేహం ధరించి వచ్చిన తర్వాత ఒక అభ్యున్నతిలో, ఆధ్యాత్మిక అభ్యున్నతిలో స్థాయిలు పెరుగుతూ పోతాయి. అన్నమాచార్యుల వారు విష్ణుడొక్కడే దేవుడు అన్న స్థాయి నుండి ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు అన్న స్థాయికి ఎదిగిన మహానుభావుడు. ఆ స్థాయికి అనుగ్రహించింది వెంకటేశ్వర రూపంలో ఉన్న స్వామి. మరి ఆయనకి ఆ విశేషాలు ఎలా తెలియకుండా ఉంటాయి? నా మహద్భాగ్యమేమో, నా తల్లిదండ్రుల ఆశీర్వాద బలమేమో, అన్నమాచార్య సంకీర్తనలు పాడుకున్నందుకు, స్వామిని జీవితంలో నిరంతరం తలుచుకున్నందుకు మానవాకృతిలో ఎనలేని వాత్సల్యాన్ని నాపైన వర్షించి చాలా కఠోరంగా ఉన్న నా హృదయాన్ని సుతిమెత్తని పుష్పంగా మార్చి అది మళ్లీ ఆయన పాదాల చెంతే సమర్పించుకునే మహద్భాగ్యాన్ని కలిగించిన నా వెంకటేశ్వరుడు సత్యసాయికి, ఆ శ్రీచరణాలకు మనసా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, భౌతికంగాను కానరాకున్నా అణువణువునా నిండి ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటావు స్వామి అని విన్నపం చేసుకుంటూ, మీ అందరికీ మరోసారి అన్నమాచార్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పవిత్రమైన మంత్రాలు మీరందరూ కూడా పాడుకోవాలని, వాటి మహత్తు మీకు కూడా అనుభూతిలోకి ఇంకా రావాలని, మీరంతా సుఖశాంతులతో ఉండాలని స్వామిని అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. సాయిరాం.
ఇంతవరకు మీరు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా అన్నమయ్య వ్రాసిన కీర్తనలోని తత్వాన్ని, సాయి నారాయణుడి తత్వాన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా చెప్పగా విన్నారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి, ఈ రూపకల్పనకు తోడ్పడిన హైదరాబాద్ కోటీ సమితి కన్వీనర్ శ్రీ పివి శాస్త్రి గారికి, శ్రోతలందరి తరపున, రేడియో సాయి బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org వ్రాయమని కోరుతున్నాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి.